சச்சிதானந்த சத்குரு சாயிநாத மகாராஜ கே ஜெய். சத்குரு ஸ்ரீ சாயிநாதுனி சரத் பாபுஜி
తొమ్మిదవ అధ్యాయం. ఆజ్ఞ అవజ్ఞ విఘ్నం, భిక్షావృత్తి, పంచసూనాది పాతక క్షాళనం, అలాగే భక్త తర్ఖడ్ కథా నిరూపణ. బాబా ఆజ్ఞను లెక్క చేయకపోవటం వల్ల వచ్చే అవాంతరాలు, బాబా భిక్ష చేసి జనుల పంచసూనాది పాతకాలను నాశనం చేయటం, భక్త తర్ఖడ్ కథావర్ణన. మూలగ్రంథంలో ఈ అధ్యాయం చివర అధ్యాయంలోని విషయం గురించి చెప్పలేదు. పొరపాటున అలా జరిగినట్లు కనిపిస్తోంది. అందుకని నేను నా ఆలోచనతో పై విషయాన్ని దర్శింపచేశాను. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. ఇప్పుడు గతంలో చెప్పిన కథానుసంధానం, బాబా అనుమతి లభించని భక్తులు తమ ఊళ్ళకి తిరిగి వెళ్తే దారిలో ఎలా బాధలు పడేవారు, అలాగే భక్తుల శ్రేయస్సు కోసం పంచసూనం వగైరా పాతకాల అంటే విసరటం, దంచటం, పొయ్యి వెలిగించటం, నీరు నింపటం, పేడతో అలకటం ఇత్యాది నిత్య గృహకృత్యాలు చేస్తున్నప్పుడు దైవయోగంతో సంభవించే జీవుల హింస, పాతకాలను నివృత్తి చేయటం కోసం బాబా భిక్ష చేసే వ్రతాన్ని దేహత్యాగం వరకు పాటించటం, అలాగే బ్రహ్మదేవుడి నుంచి స్థావర వస్తువుల వరకు అంటే కదలలేని నిర్జీవుల వరకు వ్యాపించి ఉండే శ్రీ సాయియే కృపావంతులై సమస్త ప్రాణుల్లోనూ ఈశ్వరుడున్నాడని మనసులో ప్రతిబింబింపచేయటం, అదంతా నేను వర్ణిస్తాను. నా నిరూపణ వైపు లక్ష్యం పెట్టమని నేను శ్రోతలకు విన్నపం చేస్తున్నాను. ఈ కథను ఆదరపూర్వకంగా వింటే శ్రేయస్సు కలుగుతుంది. షిరిడీ యాత్రలో విశిష్టత ఏమిటంటే, యాత్ర చేసి బాబా అనుమతి తీసుకోకుండా ఒకవేళ తిరిగి వెళ్తే భక్తులు అవాంతరాలను ఆహ్వానించినట్లయ్యేది. అలాగే తిరిగి వెళ్ళిపోయేందుకు ఒకసారి బాబా అనుమతించిన తరువాత ఒకవేళ షిరిడీలో వారు ఒక్క క్షణంపాటు ఉన్నా కూడా వెంటనే అవాంతరాలొచ్చి తలమీద కూర్చునేవి. ఇది అందరి అనుభవం. ఆజ్ఞను అతిక్రమించి వెళ్ళిన వారికి దారిలో అనుకోని కష్టాలొచ్చేవి. కొందరినైతే జన్మంతా గుర్తుపెట్టుకునేలా దొంగలు దోచుకునేవారు. రొట్టె ముక్క తిని వెళ్ళు అని చెప్పినా కూడా ఎవరైనా తినకుండా హడావుడిగా బయలుదేరితే వారికి బండి దొరికేదే కాదు. పైగా వారు ఉపవాసంతో మలమలా మాడిపోవటం అనేకమంది భక్తులు చూశారు. ఒకసారి తాత్యాకోతే పాటిల్ కోపర్గాంకి వెళ్లవలసి వచ్చింది. అక్కడ వారం వారం సంత జరిగేది. అతను గుర్రబండిని ఆపి మసీదుకొచ్చాడు. బాబా దర్శనం చేసుకొద్దామని వెళ్ళి ఆయనకి పాదనమస్కారం చేశాడు. ఆ ప్రకారంగా అనుమతి తీసుకోవాలని పై పైకి ఊరికే నటించాడు. భక్తులు అనుమతి తీసుకోవటం కోసం తటపటాయిస్తారు. కానీ బాబాకి సమయాసమయాలు తెలుసు. తాత్య అలా తొందరపడటం చూసి బాబా, కొంచెం ఆగు, సంత సంగతి అలా ఉంచు, సంతకి మరోసారి వెళ్ళొచ్చు, గ్రామం బయటికి వెళ్లకు అన్నారు. తరువాత తాత్య మొండి పట్టుదల చూసి శ్యామాని వెంట పెట్టుకుని వెళ్ళమని అన్నారు. అయితే శ్యామాతో పనే ఉంది అంటూ తాత్య బాబా ఆజ్ఞని పట్టించుకోకుండా వెళ్ళి గుర్రబండిలో కూర్చుని సంతకి బయలుదేరాడు. ఆ రెండు గుర్రాల్లో ఒకటి పొగరుమోతుది. 300 రూపాయలు పెట్టి కొన్న గుర్రమది. అంత పెద్ద మొత్తం ఇచ్చి కొన్న ఆ గుర్రం సాపుల్ బావి వద్దకు రాగానే ఎంతో విశృంఖలంగా, స్వాధీనం తప్పిపోయి ఎంతో స్వచ్ఛందంగా పరిగెత్తసాగింది. ఎప్పుడూ కొరడా దెబ్బతిని ఎరగనిది, సంతకు అతి కొద్ది సమయంలో చేర్చగలది అయిన ఆ గుర్రం పడిపోయింది. బండికి ఒక్కసారిగా కుదుపు వచ్చి బోల్తాపడింది. తాత్య నడుం పట్టింది. ఇక సంత ఎక్కడా? తాత్యకు సాయిమాత గుర్తొచ్చింది. మనసులో, సమయానికి బాబా మాట విని ఉంటే ఈ కష్టం కలిగేదే కాదు, సరే జరిగిపోయిందాని గురించి ఇప్పుడేమీ చెయ్యలేం అనుకున్నాడు. మరోసారి కూడా అలాగే జరిగింది. తాత్య కోల్హార్ గ్రామానికి బయలుదేరాడు. గుర్రబ్బండిని కుదుర్చుకుని బాబాని అనుమతి అడగటానికి వెళ్ళాడు. బాబా చరణాలకు వందనం చేసి ఇక వెళ్ళొస్తా అన్నాడు. బాబా సమ్మతి పూర్తిగా లభించలేదు. అయినా తాత్య అలాగే బయలుదేరాడు. ఆ తర్వాత ఏమైందో వినండి. అసలే చాలా వేగంగా వెళ్ళగల బండి అది పట్టుతప్పి ఇష్టం వచ్చినట్లు వేగంగా పరిగెత్తింది. దారిలో ఉన్న మిట్టపల్లాలను అస్సలు గమనించలేదు. తాత్యాకి ప్రాణం మీదకొచ్చినంత పనైంది. అయితే సాయి కృపతో ఆ గుర్రబ్బండి తుమ్మ చెట్టును ఢీకొని ఆగిపోయింది. అది నయమే, మంచే జరిగింది. అది అక్కడే విరిగిపోయి తర్వాతి ప్రయాణం ఆగిపోయింది. అలాగే ముంబైకి చెందిన ఓ గొప్ప ఆంగ్లేయుడు మనసులో ఏదో కోరిక పెట్టుకుని సాయిబాబా దర్శనానికి షిరిడీకి వచ్చాడు. చాందోర్కర్ సిఫార్సుతో మాధవరావుకి అతను ఓ ఉత్తరం వ్రాయించుకొచ్చాడు. షిరిడీకి వచ్చాక అతను ఒక గుడారాన్ని అడిగి తీసుకున్నాడు. అతని నివాసం సుఖప్రదంగా ఉంది. బాబా ఇచ్ఛకి విరుద్ధంగా ఎవరైనా సరే నేను మసీదుకు వెళ్ళి మెట్ల పైకెక్కి వెళ్తాను, లేదా ఆయన దర్శనం చేసుకుని ఇష్టం వచ్చినప్పుడు తిరిగొస్తాను అని అనుకుంటే అది జరిగే పని కాదని అందరికీ తెలుసు. ఆ వ్యక్తి మసీదులో పైకెక్కటానికి 3 సార్లు ప్రయత్నించాడు. కానీ అది వ్యర్థమైంది. దాంతో అతను పాపం చాలా నిరాశపడ్డాడు. తాను మసీదులో పైకి వెళ్ళి మోకాళ్లపై కూచుని బాబాకి వందనం చేయాలని, ఆయన చేతిని ముద్దు పెట్టుకుని ఆయన దగ్గర కూచోవాలని అతని మనసులో ఎంతో కోరిక. అయితే బాబా అతన్ని మసీదులో తన వద్ద కూచోనివ్వలేదు. అతను కింద సభామంటపంలోనే ఉండాలి, అక్కడే కూచోవాలి, అక్కడ్నుంచే దర్శనం చేసుకోవాలి, పైకి మాత్రం రాకూడదు. సరే, తరువాత అతను తిరిగి వెళ్ళిపోయేందుకు బయలుదేరి బాబా దగ్గర సెలవు తీసుకోవాలని ప్రాంగణంలోకొచ్చాడు. అప్పుడు బాబా అతనితో, రేపు వెళ్దుగానిలే, అంత తొందరెందుకు అన్నారు. అక్కడున్నవారు అతనికి ఎంతగానో చెప్పారు. అనేక రకాలుగా అతనికి నచ్చ చెప్పటానికి ప్రయత్నించారు. బాబా మాటలు లెక్క పెట్టకుండా పోయిన వాళ్ళు ఎంతో పశ్చాత్తాపడ్డారు అని కూడా చెప్పారు. జరగవలసింది జరిగే తీరుతుంది, ఆగదు, వారి మాటలు అతని మనసుకి ఎక్కలేదు. అతను బాబా మాటని లక్ష్య పెట్టకుండా బయలుదేరాడు. దారిలో అతనికి ఎన్నో ఇబ్బందులు కలిగాయి. గుర్రబ్బండి మొదట్లో సరిగానే వెళ్ళింది, కానీ తర్వాత గుర్రాలు దారి తప్పాయి. సాపుల్ బావిని మాత్రం దాటాయి. అప్పుడు దానికెదురుగా ఓ సైకిల్ రావటంతో గుర్రం ఒక్కసారిగా బెదిరింది. ఆ వ్యక్తి బండిలో వెనకవైపు కూర్చుని ఉన్నాడు. అతను తూలి ఓ పక్కకి ఒరిగిపోయి నడిరోడ్డు మీద బొక్కబొర్లా పడిపోయాడు. అతను దేకుతూ దేకుతూ పోయాడు. జనులు గొప్ప ప్రయాసతో బండిని ఆపి అతన్ని బండిలోకి ఎత్తి కూర్చోపెట్టారు. బండి ముందుకు కదిలింది. షిరిడీ ఓవైపు, ముంబై ఓవైపు ఉండిపోయాయి. ఇక్కడ కోపర్గాం హాస్పిటల్ వైపు బండి మళ్లించబడింది. సరే, అక్కడ ఆ వ్యక్తి పశ్చాత్తాపంతో దుఃఖితుడై ఆజ్ఞను అతిక్రమించినందుకు ప్రాయశ్చిత్తంగా వచ్చిన ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ కొన్ని రోజులక్కడే పడి ఉన్నాడు. సరే, జనులకిలా అసంఖ్యాకంగా అనుభవాలు కలగటంతో వాళ్ళు మనసుల్లో సహజంగానే శంకించసాగారు. బాబా ఆజ్ఞను పాటించి హాయిగా ఉండటం మొదలుపెట్టారు. ఆ ఆజ్ఞను అతిక్రమించే ధైర్యం ఎవ్వరికీ ఉండేది కాదు. కొందరికి బండి చక్రం ఊడిపోయేది, కొందరి గుర్రాలు అలసిపోయేవి, కొందరు రైలు బండి తప్పిపోయి ఉపవాసంతో పడి ఉండేవారు. అయితే కొందరు మరమరాలు నవ్వులుతూ కూర్చునేవారు. కానీ ఆదరపూర్వకంగా వారి ఆజ్ఞను పాటించేవారికి వేళగాని వేళలో కూడా బండి దొరికేది, ప్రయాణం కూడా సుఖంగా సాగేది. దాన్ని వాళ్ళు తమ జన్మంతా స్మృతిపథంలో పెట్టుకునేవారు. సంవత్సరాల తరబడి భిక్ష యాచించడానికి బాబా ఎందుకు ఇష్టపడుతున్నారు అని ఎవరి మనసులోనైనా శంక కలిగితే ఆ సందేహాన్ని పటాపంచలు చేస్తాను, వినండి. బాబా ఆచరణని, నివాసాన్ని పరిశీలిస్తే ఆయనకు భిక్ష చేయటమే యోగ్యమని తెలుస్తుంది. అలా చేసి లోకులకు గృహస్థాశ్రమ కర్తవ్యాన్ని పాటించటంలోని ఆనందాన్నిచ్చి వారికి శ్రేయస్సును కలిగించేవారు బాబా. తను మన ధనాలతో సహా సర్వాన్ని సాయిచరణాల్లో సమర్పించే ఏకనిష్ట భక్తులను సాయిబాబా ఎంతో ఇష్టపడేవారు. గృహస్థులు ఇంట్లో ఉడికించి ఆహారాన్ని ఆ ఇంట్లోని ముఖ్యపురుషుడు, సన్యాసి లేదా బ్రహ్మచారి వీరి ప్రీతి కోసం మొదట అగ్నికి ఆహుతి ఇవ్వవలసి ఉంటుంది. అథవా ప్రత్యక్షంగా అక్కడున్నవారికి ఆదరపూర్వకంగా తినటానికి ఇవ్వవలసి ఉంటుంది. వారికి మొదట ఆహుతి ఇవ్వకుండా ఒకవేళ గృహస్థు భోజనం చేస్తే అతను కాయిక, వాచిక, మానసిక శుద్ధి కోసం చాంద్రాయణ వ్రతం, అంటే రోజూ తినే అన్నపు ముద్దను చంద్రుడి వృద్ధిక్షయాల్లాగే ఎక్కువ తక్కువలు చేసి తిని ప్రాయశ్చిత్తం చేసుకునే ఓ వ్రతం చేయవలసి ఉంటుంది అని శాస్త్రాల్లో నియమం ఉంది. సన్యాసులకు, బ్రహ్మచారులకు అన్నం వండుకోవడం లేదా స్వయంపాకం చేసుకోవడం నిషిద్ధం. వాళ్ళొకవేళ అలా చేస్తే వారి తల మీద కూడా చాంద్రాయణ వ్రతం నిశ్చయంగా వచ్చిపడుతుంది. కనుక వారికి కడుపు నింపే బాధ్యతను శాస్త్రాలు గృహస్థాశ్రమ వాసుల మీద పెట్టాయి. సన్యాసులు ఏ రకమైన పనులు చేయరు. బాబా గృహస్థాశ్రమానికి చెందినవారు కాదు, వానప్రస్థ ఆశ్రమానికి చెందినవారు కూడా కాదు. ఆయన కేవలం బాల్యం నుంచి సర్వస్వాన్ని త్యాగం చేసిన బ్రహ్మచారి. కనుక భిక్ష చేయటం ఆయనకి ఎంతో యోగ్యం. విశ్వమంతా నా ఇల్లు, నేనే వాసుదేవుణ్ణి, విశ్వంభరుణ్ణి, నేనే అవినాశి పరబ్రహ్మని అన్న ప్రజ్ఞ ఉండి మనసులో దృఢ నిశ్చయం ఉన్నవారికి, విశ్వమే తన కుటుంబం అని తెలిసిన వారికి భిక్షాన్నం మీద పూర్ణ అధికారం ఉంటుంది. లేకపోతే హాస్యాస్పదంగా వీధుల్లో అడుక్కునే ఇతరుల పద్ధతి చూడండి. మొదట మానవులు పుత్రేషణ, అంటే పిల్లాపాపలను పొంది సంసారంలో ఉండటం మీద ఇచ్ఛ, తరువాత విత్తేషణ, డబ్బు సంపాదనపై లోభం, లోకేషణ, జగత్తు గౌరవ మర్యాదలు పొందాలన్న ఆకాంక్ష. ఈ మూడు రకాల ఆకాంక్షలను నిశ్చయపూర్వకంగా వదలవలసి ఉంటుంది. వారే భిక్షాన్నం తినటానికి అర్హులు. లేకపోతే భిక్షాపాత్రతో భిక్ష చేసేవారి బ్రతుక్కి నిప్పుపడని, అలా వారు బ్రతికి ఉండటం సిగ్గుచేటు అని తుకారం మహారాజు పాడటం అర్థహీనం, సారహీనం అవుతాయి. సాయి సమర్థులు గొప్ప సిద్ధపురుషులు అన్న విషయం చిన్నా పెద్దలందరికీ తెలుసు. అయితే మనం సదా సాంసారికమైన ఆశలను, కోరికలను పెనవేసుకొని ఉండటం వల్ల అమర అనురాగ అమృతధారలు వర్షించే ఆయన పవిత్ర చరణాల్లో ఆసక్తిని పెట్టుకోవటం లేదు. ఐదు రకాల మహాయజ్ఞాలు, బ్రహ్మయజ్ఞం అంటే వేద పురాణ పఠనం, దేవయజ్ఞం అంటే స్వాహాకారాలతో దేవతలకు ఆహుతి ఇవ్వటం, పితృయజ్ఞం అంటే స్వాధాకారాలతో పితరులకి ఆహుతి ఇవ్వటం, భూతయజ్ఞం అంటే భూతాలకు బలిదానాలు, క్రిమికీటకాల కోసం, పశుపక్షుల కోసం ముద్ద తీసిపెట్టటం, మనుష్యయజ్ఞం అంటే అతిథులకి భోజనం పెట్టటం, చేయని గృహస్థాశ్రమ మానవుల నింద్య, శాస్త్రాలచే నిషేధించబడ్డ భోజనాన్ని షిరిడీలో సాయిబాబా స్వయంగా పవిత్రం చేయించేవారు. ఆయన ప్రతిరోజు ఐదిళ్లలో భిక్షకు పోయి వారికి అతిథి యజ్ఞాన్ని గుర్తు చేస్తుండేవారు. ఆ ప్రకారంగా ఆ అదృష్టవంతులైన గృహస్థులు తమ ఇళ్లలో కూచునే ఆ లాభాన్ని పొందారు. ఆ ఐదు మహాయజ్ఞాలు చేశాక మిగిలిన అన్నాన్ని తినేవారి పంచసూనమనే పేరుగల ప్రసిద్ధి చెందిన, తెలియకపోవటం వల్ల సంభవించే, తెలుసుకోవటానికి కఠినమైన పాపాలు నశించిపోతాయి. కండని అంటే రోట్లో వేసి దంచటం, చుల్లి అంటే పొయ్యి అంటించటం, పేషణి తిరగలిలో వేసి విసరటం, ఉదకుంభి నీరు నింపటం, మార్జని పేడతో అలకటం అనే ఈ ఐదు పాతకాలు పంచసూనమనే పేరుతో ప్రసిద్ధి చెందాయి. రోట్లో ధాన్యం గింజలు వేసి పైన రోకలితో దంచుతూ దానిమీద పొట్టును తీసేటప్పుడు మనకు తెలియకుండా జీవులు చనిపోతుంటాయి. అయితే ఆ ప్రక్రియ చేయకపోతే ధాన్యం ఉడకదు. పంచసూనాల్లో మొదటిది కండణి అనే పేరుగల పాపం. పొయ్యిలో కట్టెలు మండిస్తుంటే, అన్నం వండుతుంటే అక్కడ కూడా జీవహత్య జరుగుతుంది. ఆ పాపాన్ని చుల్లి అంటారు. తిరగలి తీసుకుని ఏదో ఒక ధాన్యాన్ని పిండిగా విసురుతున్నప్పుడు తెలియకుండానే జీవులు నశిస్తాయి. దానికి పేషణి అని పేరు. వాపి కూప అంటే బావి లేదా తటాకాల నుంచి కుండతో నీరు నింపుకొని స్త్రీ పురుషులు తీసుకొస్తారు. అక్కడ గిన్నెలు తోముతున్నా, బట్టలు ఉతుకుతున్నా అక్కడ అసంఖ్యాకంగా ప్రాణులు మరణిస్తాయి. బిందెను శుభ్రంగా కడగాలని మట్టి లేదా బూడిదతో తోముతుంటే అప్పుడు కూడా మనకి ఇష్టం లేకపోయినా జరిగే హత్యలు అంటే ఈ నాలుగవ పాపాన్ని ఉదకుంభి అంటారు. అలాగే చన్నీటితో కానీ లేదా వేడి నీటితో కానీ స్నానం చేస్తుంటేను లేదా చీపురుతో ఊడ్చేటప్పుడు పేడతో మట్టితో కలిపిన నీటిని నేలపై చల్లుతుంటేను భయంకర జీవహత్య జరుగుతుంది. దానికి మార్జని అనే పేరుంది. ఈ ఐదు రకాల పాపాల నుంచి ముక్తులవటానికి గృహస్థులు పంచమహాయజ్ఞాలు విధిపూర్వకంగా ఆచరిస్తే ఆ పంచసూన పాతకాలు క్షయమవుతాయి. గృహస్థులకి చిత్తశుద్ధి లభిస్తుంది. చిత్తశుద్ధి ప్రభావంతో పవిత్రము శుద్ధము అయిన జ్ఞానం ప్రాప్తిస్తుంది. జ్ఞానానంతరం ఆ అదృష్టశీలురైన గృహస్థులకి ఫలదాయకమైన శాశ్వత మోక్షప్రాప్తి కలుగుతుంది. సరే, సాయి భిక్ష చేసే వ్రతం గురించి వ్రాస్తూ పోతుంటే గ్రంథం పెరిగిపోతోంది. ఇప్పుడు నిజంగా జరిగిన ఓ కథను వినండి. తర్వాత ఈ అధ్యాయాన్ని నేను ముగిస్తాను. మనసులో మాత్రం ప్రేమ ఉండి తీరాలి. అలా పెట్టుకొని ఎవరైనా ఏదైనా పంపితే దాన్ని తీసుకొచ్చిన ఆ వ్యక్తి దాన్ని గురించి విస్మరిస్తే అప్పుడు బాబా దాన్ని మరిచిపోకుండా తాము స్వయంగా అడిగి మరీ తీసుకునేవారు. కూరగాని, రొట్టెగాని, పాలకోవా గాని ఏదైనా సరే భక్తిభావం మాత్రం ప్రగాఢంగా ఉండాలి. అలా చెలించని స్థిరమైన భక్తులు కలిస్తే సాయిబాబాకు సంతోష సరిగమలు పలికించగల ప్రేమ ఉప్పెనలా పొంగేది. ఇది అలాంటి ఓ ప్రేమిక భక్తుడి కథ. అది వింటే శ్రోతలకు ఆనందం ఆకాశపు టంచులు అందుకుంటుంది. ఎవరిచేతనైనా జరగవలసిన పనిలో ఏదైనా పొరపాటు జరిగితే బాబా వారిని చక్కగా సరైన మార్గంలోకి తీసుకొచ్చేవారు. బాబా యొక్క ఈ మధురమైన శిక్షణా పద్ధతి భక్తులను సరైన సమయంలో మేల్కొలిపేది. అలాంటి అనుభవాన్ని పొందిన వారి అదృష్టం ఎంతో గొప్పది. వారికి చెప్పలేనంత ఆనందం ప్రాప్తిస్తుంది. రామచంద్ర అనే పేరుగల ఓ వ్యక్తి ఉండేవాడు. అతని తండ్రి పేరు ఆత్మారాం, వారింటి పేరు తర్ఖడ్. అతనికి సాయియే విశ్రాంతిస్థానం. అందరూ అతన్ని బాబాసాహెబ్ తర్ఖడ్ అనే పేరుతో పిలుస్తుండేవారు. అతని గురించిన కథని ఇప్పుడు ఈ గ్రంథంలో మనం ముందుకి నడిపిద్దాం. హృదయంలో సాయిపై ప్రేమ ఉవ్వెత్తున ఎగిసిపడుతుండగా తర్ఖడ్ తన అనుభవాలను చెప్పేవాడు. అది వినేవారికి మహదానందంగా ఉండేది. అతని భక్తి ఎంత గొప్పది. ఈ గ్రంథంలో ఇది రచించటానికి అంతకుమించి మరో కారణం లేదు. అడుగడుగునా తనకు సంభవించే సాయిబాబా అనుభవాలను ఒకదాని వెనుక మరోటి అందమైన హావభావాలతో రసవత్తరంగా వర్ణిస్తూ ఉండేవాడతను. బాబాసాహెబు భక్తి అనుపమానం. అతనింట్లో ఉన్న అందమైన పెద్ద చందన మండపంలో 3 వేళలా పూజించటానికి కాగితం పైన గీసిన శ్రీ సాయిబాబా చిత్రపటం ఉండేది. తర్ఖడ్ ఎంతో అదృష్టవంతుడు. అతని కడుపున పుట్టిన కొడుకు కూడా భక్తిపరుడు. సాయిబాబాకి నైవేద్యం పెట్టకుండా అతను అన్నం మెతుకు ముట్టుకునేవాడు కాదు. ఉదయాన్నే స్నానం చేసి బాబా చిత్రపటాన్ని కాయ, వాచ, మనస నిత్యము పూజించి భక్తిపూర్వకంగా దానికి నైవేద్యం పెట్టేవాడు. అలా అతను ఆ నిత్యక్రమాన్ని విసుగు లేకుండా నిరంతరం నడిపిస్తూ ఉంటే అతని శ్రమ ఫలించి అతనికో అసమానమైన అనుభవం కలిగింది. అతని తల్లి కూడా సాయికి పరమభక్తురాలు. ఓసారి ఆమెకు షిరిడీ వెళ్లాలని మహా ఉబలాటం కలిగింది. షిరిడీకి వెళ్ళి సాయి సమర్థుల దర్శనం చేసుకుని అక్కడే కొద్ది రోజులుండి బాబా చరణాలను ప్రత్యక్షంగా సేవించుకోవాలని ఆమె కనిపించింది. తల్లితో పాటు కొడుకు కూడా వెళితే బాగుంటుందని తండ్రి కోరిక. అయితే అలా వెళ్లేందుకు కొడుక్కి మనస్కరించలేదు. తాను వెళ్తే ఇంట్లో బాబాకి నియమంగా పూజ ఎవరు చేస్తారు అని అతని చింత. తండ్రి ప్రార్థన సమాజానికి చెందినవాడు. అంటే దేవుడి విగ్రహాల పట్ల, పూజ అర్చనలతో భక్తి కలిగి ఉండటం పట్ల విశ్వాసం లేని వారి సమాజంలో సభ్యుడు. అతనికి విగ్రహాలను పూజించటం అనే శ్రమను కలిగించటం ఏం బాగుంటుంది అన్న చింత కలిగింది అతనికి. అయినా తాను కూడా తల్లితో కలిసి షిరిడీ వెళ్లాలన్న తండ్రి ఉత్సాహాన్ని, మనోగతాన్ని చూసిన ఆ అబ్బాయి తండ్రిని ప్రేమపూర్వకంగా ఇలా అర్థించాడు. సాయిబాబాకి నైవేద్యం పెట్టకుండా ఇంట్లో ఎవరము అన్నం తినము అని మాట ఇస్తేనే తప్ప నేను షిరిడీకి నిశ్చయంగా వెళ్ళలేను. కొడుకు నిత్యక్రమం గురించి తండ్రికి మొదటే తెలుసు. అతను, నువ్వు బయలుదేరు, నిజంగా నేను రోజూ నైవేద్యం పెడతాను, నువ్వు నిశ్చింతగా ఉండు. సాయిబాబాకి అన్నం సమర్పించకుండా ఎవరూ కూడా ఈ ఇంట్లో అన్నం ముద్ద నోట పెట్టరు. సరేనా? నా మాట నిజం, సందేహించకు, నువ్వు హాయిగా ప్రశాంత చిత్తంతో వెళ్ళు అన్నాడు. అలా మాట తీసుకున్న తర్వాత కొడుకు షిరిడీ వెళ్ళాడు. మర్నాడు ఉదయం తర్ఖడ్ స్వయంగా పూజ చేయటం మొదలెట్టాడు. మర్నాడు పూజ మొదలెట్టగానే బాబాసాహెబ్ తర్ఖడ్ సాయిబాబా పటం ముందు సాష్టాంగం చేసి ఇలా ప్రార్థించాడు. అబ్బాయి పూజ ఎలా చేస్తాడో అలాగే నాచేత కూడా సేవ జరిపించుకోండి. అది కేవలం యాంత్రికమైన ప్రక్రియగా ఉండకూడదు. నా హృదయంలో ప్రేమాంకురాలు మొలిపించండి. ప్రతిరోజు ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో, అంటే 4 గడియలంటే రాత్రి 1:30 గంటల నుంచి సూర్యోదయానికి ముందు 2 గడియలు అంటే 45 నిమిషాల వరకు ఆ మధ్య సమయం ఈశ్వరోపాసనకు ఎంతో యోగ్యమైనదని శాస్త్రాల్లో చెప్పబడింది. స్నానం చేసి తర్ఖడ్ ప్రార్థనాపూర్వకంగా నైవేద్యంతో పాటు పూజ చేసేవాడు. నైవేద్యం కోసం బాబాసాహెబు నియమంగా బాబాకి పటికబెల్లం అర్పించేవాడు. ఆ నియమం చాలా రోజులు నడిచింది. అయితే ఆ రోజు అందులో అవరోధం ఏర్పడింది. తర్ఖడ్ మనసు వ్యవహారాల్లో చిక్కుకొని ఉండి అతను మరిచిపోవటం వల్ల ఆ ఒక్కరోజు నైవేద్యం పెట్టకుండానే అందరి భోజనాలు అయిపోయాయి. ఒక గొప్ప మిల్లులో తర్ఖడ్ సాహెబ్ ముఖ్య అధికారి. అందుకని అతను ప్రతిరోజు తెల్లవారుజామునే బయటికి వెళ్లాల్సి వచ్చేది. మధ్యాహ్నం బయట నుంచి తిరిగి వచ్చాక భోజనానికి కూర్చున్నప్పుడు మొదట నైవేద్యం పెట్టిన పటిక బెల్లం ప్రసాదం అతనికి పెట్టేవారు. అది నియమం. కానీ ఆ రోజు పూజలో అతను మరిచిపోయాడు కనుక పటిక బెల్లం నైవేద్యం ఆగిపోయింది. కనుక భోజన సమయంలో ప్రసాదం లేకపోయింది. భోజనానికి కూర్చున్నప్పుడు వంటావిడ ప్రతిరోజు ప్రసాదంగా కొంచెం పటిక బెల్లం పళ్ళెంలో వడ్డించేది. అదే అన్నశుద్ధి అయ్యేది. అయితే ఆ రోజు పూజవేళ ఎందుకోగాని హడావుడయ్యి చక్కెర నైవేద్యం పెట్టడం పక్కన ఉండిపోయింది. కనుక ప్రసాదం నియమానుసారం పళ్ళెంలోకి లేకుండా పోయింది. వెంటనే తర్ఖడ్ కంచం ముందు నుంచి లేచి పశ్చాత్తాప హృదయుడై సాయిబాబా చిత్రపటం ముందు నిలబడి నమస్కారం చేసి కళ్ళ నుంచి అశ్రువులు జలజలా రాల్తుండగా, బాబా ఎందుకిలా మాయను కలిగించారు, నేనెలా మర్చిపోయానసలు, నా నుంచి చివరికి పొరపాటు జరగనే జరిగింది, మొదట కృపతో నన్ను క్షమించండి, ఇది కేవలం మరుపు కాదు గొప్ప పాపం, నాకెంతో పశ్చాత్తాపం కలుగుతోంది, నేను పొరపాటు చేశాను, నాకు నిజంగా సిగ్గులేదు, మహారాజా నాపై కరుణ చూపండి అంటూ తర్ఖడ్ చిత్రపటం ముందు సాష్టాంగపడ్డాడు. అతని అంతఃకరణలోని దుఃఖంతో గొంతు పూడుకుపోయింది. అతను మళ్ళీ, ఓ దయాసాగరా, సాయి మహారాజా నాపై దయచూపండి అని ఎంతో నిస్సహాయతతో తర్ఖడ్ తన కొడుక్కి ఉత్తరం రాశాడు. నా వల్ల గొప్ప పొరపాటు జరిగిపోయింది, నన్ను క్షమించమని సాయిబాబాని ప్రార్థించు. అనన్యంగా శరణు వచ్చిన వీడిపై దయచూపమని అడుగు. ఆయన కరుణని యాచించు. ఈ దీనదాసుని కోసం అభయహస్తాన్ని, అభయవచనాన్ని అడుగు. బాంద్రాలో జరిగిందిది. దానికి 100 క్రోసుల దూరంలో ఉంది షిరిడీ. అయినప్పటికీ అక్కడికి వెంటనే కబురందింది. అక్కడ బాబా నోటి నుంచి జాలువారిన శబ్దాలను వినండి. భూత భవిష్యత్ వర్తమానాలను తన కనుసన్నల్లో ఉంచుకున్న త్రికాలజ్ఞాని సాయి మహారాజు. ఆయనకు దేశకాలాలనే అవరోధాలు లేవు. దీనికి ప్రత్యక్ష ప్రమాణం చూడండి. ఇక్కడ షిరిడీలో ఆ అబ్బాయి ఆ రోజు సాయిబాబాకి వందనం చేయటానికి పోయినప్పుడు జరిగిన సంభాషణని శ్రోతలు జాగ్రత్తగా వినండి. అబ్బాయి ఎంతో సంతోషంగా తన తల్లితో కలిసి బాబా చరణాలకు నమస్కరిస్తున్నప్పుడు ఆయన ఆమెనుద్దేశించి అన్న మాటలు విని అతనికెంతో ఆశ్చర్యం కలిగింది. ఏం చేయనమ్మా, ప్రతిరోజులాగే నేనీరోజు బాంద్రాకి వెళ్ళాను, కానీ తినటానికి, కనీసం తాగటానికి గంజి, అంటే నూకలని ఉడకపెట్టి పలచగా చేసిన ద్రవం లేదు. నేను ఉపవాసంతో తిరిగి రావలసి వచ్చింది. స్నేహానుబంధాలు ఎలా ఉంటాయో చూడు. తలుపులేసి ఉన్నా నేను మనస్ఫూర్తిగా లోపలికెళ్ళాను. నన్నెవరడ్డగించగలరు? ఇంట్లో యజమాని కలవలేదు. నా కడుపులో ప్రేగులు ఆకలికి అలమటిస్తున్నాయి. మిట్ట మధ్యాహ్నం అన్నం లేకుండా అలాగే నేను తిరిగొచ్చేశాను. బాబా అన్న ఆ మాటలు వినగానే ఆ అబ్బాయి తన తండ్రి మతిమరుపు వల్ల బాబాకి నైవేద్యం పెట్టి ఉండడన్న విషయాన్ని వెంటనే గ్రహించాడు. అప్పుడు ఆ అబ్బాయి బాబాకి, నన్ను తిరిగి ఇంటికి పంపండి అని విన్నపంచేశాడు. అయితే బాబా అతన్ని పోనీయలేదు. అక్కడే అతని చేత పూజను చేయించి ఆయన దాన్ని స్వీకరించారు. అదే రోజు ఆ అబ్బాయి షిరిడీ నుంచి వివరంగా ఉత్తరం రాసి తండ్రికి పంపాడు. అది చదివినప్పుడు తండ్రి మనసు ద్రవించిపోయింది. బాంద్రా నుంచి వ్రాసిన ఉత్తరం కూడా షిరిడీకి చేరుకుంది. ఆ అబ్బాయికి విస్మయం కలిగింది. అతని కళ్ళ నుంచి ఉబికిన అశ్రువులు ప్రవాహంలా బయటికి దూకాయి. చూడండి సాయిలీల ఎలా ఉంటుందో. ప్రేమతో హృదయం ఉవ్వెత్తున ఎగిసి పడకుండా ఎలా ఉంటుంది. ఇది విని అంతఃకరణలో వింత అలజడి చెలరేగి ద్రవించకుండా ఉండే పాషాణ హృదయులెవరుంటారు? ఈ అబ్బాయి తల్లే ఒకసారి షిరిడీలో ఉన్నప్పుడు సాయిబాబా ఆమెపై అనుగ్రహం చూపిన పద్ధతి చాలా విశేషంగా ఉంటుందది, వినండి. మధ్యాహ్నం పూట వంటగదిలో కంచంలో భోజనాన్ని వడ్డించి సిద్ధం చేస్తున్నప్పుడు గడపలో ఆకలితో ఉన్న ఓ కుక్క వచ్చి నిలబడింది. ఆ తల్లి కంచంలోని రొట్టెలో ఒక ముక్కని దానికి తినటానికి వేసింది. అప్పుడే బురద ఓడుతూ ఆకలితో పీడించబడే ఓ పంది కూడా అక్కడికొచ్చింది. ఇదంతా స్వాభావికంగా సహజాతి సహజంగా జరిగిపోయింది. ఈ విషయం ఆ తల్లి మనసుకి ఏమాత్రం గుర్తులేదు. అయితే ఆ మధ్యాహ్నం సాయిబాబా తమంత తాము ఆ విషయం ప్రస్తావించారు. మధ్యాహ్నం భోజనమయ్యాక నియమానుసారం ఆ తల్లి మసీదుకొచ్చి దూరంగా కూచోగానే బాబా ఆమెతో ప్రేమగా ఇలా అన్నారు. అమ్మా, ఈరోజు నువ్వు నాకు భోజనం పెట్టావు. దాంతో నా కడుపు గొంతు వరకు నిండిపోయింది. ఈ ప్రాణం ఆకలితో అలమటించినప్పుడు నువ్వు దాన్ని తృప్తిపరచావు. ఎప్పుడూ అలాగే చేస్తుండు, అదే నిజంగా శ్రేయస్కరం. మసీదులో కూచున్న నేను అసత్యం చెప్పను. అలా నిజంగా ఎన్నడూ జరగదు. నా దయ ఇలా ఉంటుందని తెలుసుకో. ఆకలిగొన్నవారికి మొదట రొట్టె ఇవ్వాలి, తరువాతే తమ కడుపుని నింపుకోవాలి. ఇది బాగా మనసులో పెట్టుకో. సాయిబాబా మాట్లాడుతున్న మాటలకర్థం ఆ తల్లికి సరిగ్గా తెలియలేదు. ఆమె మనసులో ఇలా అనుకుంది, ఇలా మాట్లాడడంలో అర్థం ఏమై ఉంటుంది? బాబా మాటలు ఎన్నటికీ వట్టిపోవు. తరువాత ఆమె గట్టిగా బాబాతో ఇలా అన్నది, బాబా, నేను మీకెప్పుడు భోజనం పెట్టాను? నేనే ఇతరుల మీద ఆధారపడి ఉన్నాను. వారికి డబ్బిచ్చి వాళ్ళు పెట్టిందేదో తింటున్నాను. దానికి బాబా ఇలా సమాధానమిచ్చారు, నీవు ప్రేమతో ఇచ్చిన రొట్టె తిని నేనెంతో తృప్తి చెందాను. ఇప్పటికీ నాకు త్రేన్పులు వస్తూనే ఉన్నాయి. నీవు భోజనానికి కూచున్నప్పుడు ఆకలితో అలమటిస్తూ వాకిట్లోకి అనుకోకుండా వచ్చిన కుక్కని నువ్వు చూశావు కదా. నాది దానిది ఒకటే ఆత్మ. అలాగే బురదతో ఒళ్ళంతా తడిసిపోయి ఆకలితో వ్యాకులం చెందిన పందిని కూడా నువ్వు చూశావు. దానిది నాది కూడా ఒకటే ఆత్మ. బాబా అన్న ఈ మాటలు విని ఆమె మనసుకెంతో ఆశ్చర్యం అనిపించింది. ఆమె లోపల ఇలా అనుకుంది, కుక్క, పంది, పిల్లి మొదలైనవి తిరుగుతూ ఉంటాయి. ఇవన్నీ బాబాయే కాబోలు. ఆమె ఆలోచనను దృఢపరచటానికి బాబా, ఒక్కోసారి నేను కుక్కగా, ఒక్కోసారి నేను పందిగా, ఒక్కొక్కప్పుడు ఆవుగా, ఒక్కొప్పుడు పిల్లిగా, చీమగా ఒక్కోసారి జలచరాల రూపాల్లో జగత్తులో చరిస్తూ ఉంటాను. జగత్తులోని అన్ని జీవుల్లోనూ నన్నే చూసేవారంటే నాకిష్టం. ఇది గుర్తుంచుకో. భేదబుద్ధి వదిలేసి నా పట్ల భక్తి పెట్టుకో. బాబా పెదవుల నుంచి జాలువారిన ఈ శబ్దాలు మమతల బంగారు నీడల్లో సేద తీర్చగల అత్యుత్తమమైన అమృతపు గుళికలే. అది విని ఆమెకి గొంతు పూడుకుపోయింది. ఆమె కళ్ళ నిండా అశ్రువులొచ్చాయి. కంఠం పెగల్లేదు. అదేవిధంగా ఆ తల్లి ప్రేమరసానికి చెందినది, సాయిబాబాకి భక్తులతో కల ఏకాత్మతను సూచించేది అయిన మరో అందమైన కథుంది. ఒకసారి బాంద్రాకి చెందిన పురందరే అనే పేరుగల ఓ భక్తుడు షిరిడీకి వెళ్లాలని బయలుదేరాడు. అతనికి ఆ తల్లి ప్రేమపూర్వకంగా వంకాయలిచ్చి అతని భార్యతో ఇలా విన్నవించింది. ఒక వంకాయతో పచ్చడి, రెండవ కాయతో వేపుడు కూర చేసి బాబాకు తృప్తిగా వడ్డించు. ఆమె సరేనని వాటిని తీసుకుంది. షిరిడీ వెళ్లగానే హారతి అయిపోయాక బాబా భోజన సమయానికి పచ్చడి చేసి తీసుకెళ్ళింది. నిత్యక్రమానుసారం నైవేద్యం చేసి పళ్ళెం పెట్టి ఆమె బయలుదేరి వెళ్ళిపోయింది. తరువాత అందరి నైవేద్యాలు కలిపి బాబా భోజనానికి కూర్చున్నారు. పచ్చడి రుచి చూసిన బాబాకి అది రుచికరంగా అనిపించింది. దాన్నాయన అందరికీ వడ్డించారు. తరువాత ఆయన మనసుకి వేపుడు కూర తినాలని అనిపించింది. దాన్నిప్పుడు తెండి అన్నారాయన. ఏం చెయ్యాలో భక్తులకి తోచలేదు. బాబాకి వంకాయ వేపుడు తినాలని అనిపిస్తోందిట. అది తినాలన్న కోరికతో ఆయన తినకుండా ఆగారు అని వాళ్ళు రాధాకృష్ణబాయికి కబురు పెట్టారు. అది వంకాయల కాలం కాదు, మరప్పుడవి ఎక్కడ దొరుకుతాయి? అప్పుడు పురందరే భార్యని, పచ్చడిని వెతకటం మొదలెట్టారు. ఆమె తీసుకొచ్చిన పళ్ళెంలో పచ్చడుంది. అందుకని ఆమె సామాన్లలో ఒకవేళ వంకాయలుండొచ్చు అనిపించింది. అందుకని ఆమెని అడిగినప్పుడు బాబా వంకాయ వేపుడు గురించి అడగటంలోని అంతరార్థం బోధపడింది. బాబా దానికోసం ఇంత ప్రేమ ఎందుకు కనపరిచారు, అది కూడా అందరికీ అర్థమైపోయింది. ఆమె ఒక వంకాయతో పచ్చడైంది, దాన్ని మధ్యాహ్నం బాబాకి అర్పించాను. మరో వంకాయతో తర్వాత వేపుడు చేసి తీసుకొద్దామని పక్కన ఉంచాను అంది. అప్పుడు ఈ వంకాయని గురించిన విషయమంతా మొదట్నుంచి అందరికీ మెల్లిమెల్లిగా తెలిసింది. సాయిబాబా సర్వవ్యాపకతని చూసి వారంతా అబ్బురపడ్డారు. ఇలాగే మరోసారి క్రీస్తు శకం 1915 డిసెంబర్ నెలలో ఈవిడే గొప్ప ప్రేమతో బాబాకి ఒక పాలకోవా పంపింది. బాలారాం మాన్కర్ మరణించినప్పుడు అతని ఉత్తరక్రియలను చేయటం కోసం అతని కొడుకు షిరిడీకి వెళ్తున్నానని చెప్పటానికి తర్ఖడ్ దగ్గరకొచ్చాడు. తర్ఖడ్ భార్య మనసులో ఆ అబ్బాయితో పాటు బాబా కోసం ఏదైనా పంపించాలనిపించింది. వెతికి చూస్తే ఇంట్లో పాలకోవా తప్ప ఇంకేమీ లేవు. ఆ పాలకోవా కూడా అప్పటికే దేవుడికి నైవేద్యం పెట్టిందే. ఆ అబ్బాయి వెళ్లటానికి తొందరపడుతున్నాడు. అదీకాక ఆ అబ్బాయికి సూతకం, అంటే చనిపోయిన మనిషి ఇంటి వాళ్లకి ఉండే అపవిత్రత ఉంది. మిగిలి ఉన్న ఆ పాలకోవా కూడా ఎంగిలిది, అంటే అంతకుముందు నైవేద్యంగా పెట్టబడింది. మరో ఉపాయం లేకపోవటం వల్ల చివరికి దాన్నే ఆమె ఆ అబ్బాయికి బాబాకి అర్పించటానికిచ్చి ఇలా అంది, ఇంట్లో వేరే ఏమీ లేవు, దీన్నే తీసుకెళ్ళి బాబాకి ప్రేమగా ఇవ్వు, ఆయన ఇష్టంగా తింటారు అన్నది. గోవిందజీ అంటే ఆ అబ్బాయి పేరు. ఆ పాలకోవాని తీసుకెళ్లాడు. అయితే బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు అతను ఆ విషయం మర్చిపోయాడు. పాలకోవా అతని బసలోనే ఉండిపోయింది. అయితే బాబా చాలా ఓర్పుగా ఉన్నారు. మళ్ళీ మూడో జాము అంటే సుమారు 4 ఆ అబ్బాయి దర్బార్లోకి వచ్చాడు. అప్పుడు కూడా అతను ఇదివరకులాగే ఆ విషయం మర్చిపోయాడు. మసీదుకి ఒట్టి చేతులతో వచ్చాడు. బాబా అతన్ని, నా కోసం నీవేం తెచ్చావు అని అడిగారు. దానికతను, ఏమీ తేలేదు అనగానే బాబా అతనికి కొంచెం గుర్తుకు తెచ్చారు. నీవు వచ్చేటప్పుడు ఎవరైనా ఏదైనా వస్తువు నాకివ్వమని ఇవ్వలేదా? అయినా ఆ అబ్బాయి లేదు అన్నాడు. అప్పుడు మాత్రం సాయి సమర్థులు అతన్ని స్పష్టంగా ప్రశ్నించారు. ఒరేయ్, ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు నీకు ఆ తల్లి ప్రేమపూర్వకంగా తినుబండారాన్నివ్వలేదు? అప్పుడు అతనికి గుర్తొచ్చింది, నేనలా ఎలా మర్చిపోయాను అంటూ ఎంతో సిగ్గుపడ్డాడు. తలంచుకుని బాబాని క్షమించమని అడుగుతూ ఆయన పాదాలకు ప్రణమిల్లి పరుగు పరుగున తన బసకి వెళ్ళాడు. పాలకోవా తీసుకొచ్చి బాబాకు సమర్పించాడు. అది చేతిలో పడి పడకముందే బాబా దాన్ని నోట్లో వేసుకున్నారు. ఆ తల్లి భక్తికి సంతుష్టులైనారు. అలా ఆ మహానుభావులు భక్తుల మనస్సుల్లోని భావనకు తగ్గ అనుభవాలిచ్చి భక్తుల గౌరవాన్ని పెంచుతారు. చూడండి, గత 3వ అధ్యాయం బాబా మాటలు. శ్రీహరి తన భక్తులకు ఆటవస్తువు. అమాయక భక్తుల కోసం ఆయన అలమటిస్తారు. ప్రేమ కోసం ఆయన సమూలంగా స్వాధీనమవుతారు. భక్తి ఉన్నట్లు నటించేవారిని ఆయన ఎన్నడూ కలవరు. అలాగే గీత 9వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుల మాటలు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతమస్నామి ప్రయతాత్మనః. నాకు ఆకును కానీ పువ్వును కానీ పండును కానీ లేదా నీటిని కానీ భక్తితో ఎవరు అర్పిస్తారో ఆ శుద్ధ చిత్తులైన మానవులు సమర్పించే వాటిని నేను గొప్ప ప్రేమాతిరేకంతో స్వీకరిస్తాను. ఈ కథలో మరొక రహస్యం ఏమిటంటే, ప్రతి ఒక్క ప్రాణి మాత్రుల్లో సదా ఈశ్వరుణ్ణి చూడాలి. ఇది సమస్త శాస్త్రాలకు అంగీకారమే. అదే ఇందులో సిద్ధాంతం. గీత 6వ అధ్యాయంలో చూడండి, యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మై పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. ఎవరు నన్ను అన్ని ప్రదేశాల్లో సమస్త ప్రాణిమాతృల్లో చూస్తారో, సమస్త ప్రాణిమాతృలను నాలో చూస్తారో, వారికి నేను కనపడకుండా పోను, వారు నాకు కనపడకపోరు. సర్వభూతస్థితం యోమాం భజత్యేకత్వమాస్థితః సర్వధా వర్తమానోపి సయోగి మయి వర్తతే. ఏ యోగులు సమస్త భూతాల్లో ప్రాణిమాతృల్లో ఉన్న నన్ను అభేదబుద్ధితో భజిస్తారో, అలాంటి వారు ఎలా ప్రవర్తించేవారైనా, సమాధి నిష్టలో ఉన్నా లేక వ్యవహారం చేస్తున్నా, వారు నా వద్దే అంటే ఆత్మలోనే ఉన్నవారవుతున్నారు. ఇప్పుడు రాబోయే అధ్యాయంలో బాబా నివాసము, బాబా ఎక్కడ ఎలా నిద్రించేవారో అవన్నీ అవగతమవుతాయి. అందుకని శ్రోతలు శ్రద్ధగా వినండి. హేమాడ్ సాయి చరణాలకు శరణు వచ్చాడు. చెప్పిన కథలను శ్రోతలు ప్రేమతో మననము నిధిధ్యాసనము అంటే పదే పదే బాగా ఆలోచించటం చేయాలి. అది శ్రేయస్కరం. సర్వులకీ శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరేపించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్యచరిత్రలోని ఆజ్ఞ అవజ్ఞ విఘ్నం భిక్షావృత్తి పంచసూనాది పాతక క్షాళనం అలాగే భక్త తర్ఖడ్ కథానిరూపణమనే పేరుగల 9వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 9వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ అధ్యాయంలో సాయిబాబా భిక్ష చేయటాన్ని ఎందుకు ఇష్టపడ్డారన్న దాన్ని వర్ణించి చెప్పేటప్పుడు హేమాడ్ పంత్ ఖండణి, చుల్లి, పేషణి, ఉదకుంభి, మార్జని అనే పంచశూనాలనే పేరుతో ప్రసిద్ధి చెందిన గృహస్థాశ్రమంలోని వ్యక్తులతో తెలియకపోవటం వల్ల సంభవించే తెలుసుకోవటానికి కఠినమైన పాపాల గురించి వివరంగా వర్ణించారు. ఆ పాపాలను ప్రక్షాళనం చేసుకోవటానికి చిత్తశుద్ధికి శాస్త్రాల్లో చెప్పబడిన పంచమహాయజ్ఞాలు చేయటం గురించి చెప్పారు. అంతేకాదు, ఈ పంచయజ్ఞాలు చేయకుండా తినే అన్నం నింద్యమని కూడా చెప్పారు. అయితే ఇప్పుడు ఎవరైనా పాఠకుడు ఇలా అడగొచ్చు, ఇప్పుడు మేము రోట్లో ధాన్యం వేసి ఎక్కడ దంచుతున్నాం, లేదా తిరగట్లో ధాన్యం ఎక్కడ విసురుతున్నాం, పొయ్యిలో కట్టెలు పెట్టి అంటించటం ఎక్కడ చేస్తున్నాం, ఇప్పుడు గ్యాసు లేదా కరెంటు పొయ్యిల పుణ్యమా అంటూ మాకు కట్టెల పొయ్యి అంటేనే తెలీదు. తాగే నీరైతే మున్సిపాలిటీ వాళ్ల వల్ల మొదటే శుద్ధి చేయబడి కుళాయిల్లోంచి ఇంట్లోనే లభిస్తున్నాయి. పాత్రలు తోమటానికైతే బజారు నుంచి తెల్లని స్వచ్ఛమైన పొడి. మరి జీవహత్య చేసే ప్రశ్న ఎక్కడ ఉదయిస్తుంది? పంచయజ్ఞాలు చేయవలసిన అవసరమేమిటి? అదీకాక ఈ పంచయజ్ఞాలనే కఠినమైన విధి క్షణమైనా విశ్రాంతి లేకుండా హడావుడిగా ఉరుకులు పరుగులు పెట్టే మాకు సాధ్యమవుతుందా? దేవతలకు పితరులకు ఆహుతులను అగ్నిలో వేయవలసి ఉంటుంది. ఇదివరకు పొయ్యిలో నిప్పు ఉండేది, ఇప్పుడది ఎక్కడినుంచి తేవాలి? వెలుగుతున్న గ్యాసు లేదా విద్యుత్తు పొయ్యి మీద అన్న ఆహుతి వేస్తే స్టవ్లు ఆరిపోయి శాశ్వతంగా పాడైపోతాయి. క్రిమికీటకాలు లేదా పశుపక్షుల కోసం ముద్ద తీసి పెడితే ప్రస్తుతపు ఫ్లాట్ పద్ధతిలో ఉండే ఇళ్లల్లో అది పోయి డ్రైనేజీలో కలుస్తుంది. అలాగే రెండు లేదా మూడు అంతస్తులున్న ఫ్లాట్ మీద అది కూడా ముందువాకిలి ఎప్పుడు మూసి ఉంటున్నప్పుడు బెల్ కొట్టి అతిథి రాగలగటం మాత్రం ఉంటుందా అని. ఇవన్నీ చాలా నిజం. అయితే ఈ రోజుల్లో కూడా గృహస్థాశ్రమంలోని వ్యక్తులతో తెలియకుండా పంచసూనాదుల్లాంటి పాపాలు సంభవిస్తూనే ఉంటాయి. వంటిళ్లలో ఫ్రిజ్జుల్లో వందలాది బొద్దింకలను బేగాన్ లాంటి విషయదాయకమైన మందులు వాడి మనం పదే పదే హత్య చేయటం లేదా? అలాగే నల్లుల కోసం, దోమల కోసం, టిక్-20 ఎలకల కోసం ఇంకేవేవో విషపూరితమైన రసాయనాలు కొట్టి వాటిని మనం అదే పనిగా చంపటం లేదా? ఈ పాపాలేమైనా చిన్నవా? ఈ రోజుల్లో మనం స్వయంగా రోట్లో ధాన్యం పోసి దంచటం లేదు, తిరగలిలో విసరటమూ లేదు, బావు చేసిన బియ్యాన్నే కొనుక్కుంటున్నాం, పిండి మిల్లులో తయారు చేయించి తెచ్చుకుంటున్నాం. అయినప్పటికీ ఆ పనుల్లో ఇతరులతో చేయబడే ఆ పాపాల్లో ఆ పని మన కోసమే అవుతుంది కనుక మనం కూడా భాగస్వాములం కామా? సరే, ఆ ప్రకారంగా కాలమానాన్ననుసరించి పరిస్థితుల్లోనూ జీవన విధానంలోనూ మార్పులొచ్చాయి. అయినా మనకి తెలియకుండా లేదా అనివార్య పరిస్థితుల మూలాన సంభవించే పాపాలను పరిహరించుకోవాలి అన్న శ్రద్ధ కోరిక ఉన్నవారు పైన శాస్త్రాల్లో చెప్పబడ్డ మూలతత్వాన్ని తెలుసుకుని ఆ పాపాలను పరిహరించే పద్ధతుల్లో యోగ్యమైన మార్పులు చేసి ఈరోజుకి వాటిని ఆచరణలో పెట్టుకోవటం సాధ్యమే. ఉదాహరణకి బ్రహ్మయజ్ఞం అంటే పురాణ గ్రంథాలు చదవటం, దాన్ని మనం రోజూ కొద్దో గొప్పో చేయొచ్చు. దేవయజ్ఞం, పితృయజ్ఞం లేదా భూతయజ్ఞం, వీటిలో అగ్నికి ఆహుతి ఇవ్వటం మనకు సాధ్యం కాదు. అయితే దేవతలకి చక్కెర నైవేద్యం, మరణించిన తల్లిదండ్రులకు వారి పుణ్యతిథుల రోజును గుర్తుపెట్టుకుని పేదవారికి అన్నదానం చేయటం, కుక్కలు పిల్లులు పిచ్చుకలకి అవకాశం వచ్చినప్పుడు రొట్టెముక్క పెట్టడం సాధ్యమే. మనుష్య యజ్ఞం అంటే అతిథులకి భోజనం పెట్టడం. ఈ రోజుల్లోనూ మన దగ్గరికి కూడా ఎవరో అతిథులు అనుకోకుండా వస్తారు. అలాంటి సందర్భంలో ఈ పీడాకారం వాడు ఊరికే ఎక్కడి నుంచి వచ్చాడు అని కస్సుబుసులాడకుండా గొప్ప ఆనందంతో ప్రేమతో వారికి భోజనం పెట్టి తృప్తిపరచటం, అదే మనుష్య యజ్ఞం. వచ్చిన వాళ్ళు సాయి భక్తులే అయితే బాబానే వచ్చారు అని భావించి ఆ అతిథికి ఆదర సత్కారాలు చేయాలి. సాయిబాబా స్వయంగా బడే బాబాని అతిథి అంటూ అతను పంక్తిలో కూర్చోకపోతే ఎప్పుడు భోజనం చేసేవారు కాదు. హేమాడ్ పంత్ అంటారు, ఆ అతిథిని పూజిస్తే కోరుకున్నవి లభిస్తాయి, దాంతో అరిష్టాలన్నీ నివృత్తి అయిపోతాయి. అలా చేయకపోతే నిశ్చయంగా దోషం ప్రాప్తిస్తుంది, కనుక ఆచారాన్ని పాటించాలి. ఈ విధులన్నిటి వెనుక ఉండే మూలతత్వం అంటే సాయిబాబా 24వ అధ్యాయంలో కీర్తిశేషులు అన్నాసాహెబ్ దాభోల్కర్కు శనగల గురించి అతన్ని హాస్యం పట్టించి ఒంటరిగా తినటం మంచిది కాదు అని చేసిన ఉపదేశమే. తమ అదృష్టంతో ఏది ప్రాప్తిస్తుందో అందులో కొద్ది భాగం పరమేశ్వరుడికి లేదా ఇతరులకి పశుపక్షులకి ఇవ్వాలి, అప్పుడే మనం తినాలి లేదా అనుభవించాలి. అలా మన సనాతన ధర్మం మనకి నేర్పించింది. ఈశావాస్య ఉపనిషత్తులో ఇలా చెప్తారు, తేన త్యక్తేన భుంజిత మా గృధః కశ్యస్విత్ ధనం. పరమేశ్వరుడు సదా మన వద్ద ఉంటాడు. ఆయన్ని గుర్తుపెట్టుకొని ఆయన ఇచ్చిన భోగాలను మానవులు మమకారాన్ని ఆసక్తిని త్యాగం చేసి అనుభవించాలి. ఆ ధనం లేదా భోగ్య వస్తువులు ఎవరివి అంటే అర్థం ఎవరివి కావని. గీత 3వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానులు కూడా అదే చెప్పారు. యజ్ఞశిష్టాసిన సంతో ముచ్యంతే సర్వకిల్భిషై భుణ్యతే త్వఘం పాపాయే పచంత్యాత్మకారణాత్. యజ్ఞం చేసి శేషించిన భాగాన్ని సేవించే సజ్జనులు సమస్త పాపాల నుంచి ముక్తులవుతారు. అయితే అలా కాక ఎవరు కేవలం తమ కోసమే అన్నం వండుకుంటారో ఆ పాపులు పాపాన్నే భక్షిస్తారు. సారాంశం ఏమిటంటే, ఎంతగానో లోభత్వంతో ఉండటం లేదా తమ స్వార్థం కోసమే వ్యవహరించటం పాపం. ఈ కాలంలో దానికి ఉదాహరణలు ఇలా. 1, సంసారంలో డబ్బుని సంపాదించటం అవసరమే. ఈనాటి మండే మహాధరల వల్ల, రూపాయి విలువ పడిపోతుండటం వల్ల ప్రతివారు కొద్దో గొప్పో మరింతగా డబ్బును సంపాదించాలి. అయితే దానికోసం కోట్లాది రూపాయలు ఇష్టం వచ్చిన మార్గంలో పోగేయటం. 2, సామాన్య మానవుడు ఉండటం కోసం స్థలం కొనుక్కోలేడు. అయితే ఈ రోజుల్లో వేలాది ఫ్లాట్స్ నిర్మించినా కానీ అవి ఖాళీగా ఉంటున్నాయి. డబ్బున్నవారు అవసరం లేకపోయినా 4-5 ఫ్లాట్స్ కొని ఓ పక్కన పెట్టుకోవటం. 3, పెట్రోలు, వంట నూనెలు లేదా చక్కెర వీటికి బజారులో లోటు వచ్చినట్లు అనిపించినప్పుడు ఆ వస్తువులు కొద్దో గొప్పో సంగ్రహించటం అవసరం. అయితే డబ్బుంది కదా అని తమ వద్ద విపరీతంగా పోగు చేసి ఇతరులకు హాని చేయటం. 4, బస్సు లేదా రైలు బండి పట్టుకోవటానికి క్యూ పద్ధతి పాటించకుండా లేదా తప్పుడు మార్గంలో లోపలికి రావటం. అలా ఈ రోజుల్లోని ఉదాహరణలు ఎన్నైనా ఇవ్వచ్చు. ఈ మానవులంతా గీతలోని 3వ అధ్యాయంలోని 12వ శ్లోకంలో చెప్పబడ్డ విధంగా చోరులే, స్తేన ఏవసహ కారా. చివరికి చెప్పేదేమంటే, మొదట నిర్దేశించబడిన పంచయజ్ఞాలు చేయటం రాకపోతే పైన ముఖ్యతత్వం తెలుసుకుని ఆ ప్రకారంగా తమ ఆచరణ పెట్టుకోవాలి. అప్పుడే మనకు శ్రేయస్సు కలుగుతుంది. దానికన్నా ముఖ్యం మనసుకి ఎంతో శాంతి లభిస్తుంది.